Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి అన్నట్టు మీకు గుర్తుందా, మనము లాస్ట్ టైం ఒకసారి సౌదీ అరేబియా యువరాజు ఒకడు హౌస్ అరెస్ట్ అయ్యాడని చెప్పాను, మీకు గుర్తుందా? పేరేంటి? ఎంత మరీ నువ్వు ఎప్పుడుదో చెప్తే మటుకు ఇప్పుడు అలా పేర్లు అడగడం ఏమన్నా బాగుందా వెన్నెల అంటారా? అందుకే. సో ఇప్పుడు అసలు సరే, ఆయన హౌస్ అరెస్ట్ అయ్యాడని అప్పుడు మనం మాట్లాడుకున్నాము ఎందుకు అని అంటేనేమో, అంటే ఆయన అప్పటికి ఇంటీరియర్ హోమ్ మంత్రి. సో ఇంటర్నేషనల్గా చాలామందికి తెలిసిన వ్యక్తి, అందులోనూ మెయిన్ ఏంటంటే కొంచెం బాగా హైలైట్ అయిన వ్యక్తి, అమెరికాతో మంచి సంబంధాలు అవి కూడా ఉన్నాయి అని అనుకున్నాం, రైట్? సో కానీ ఒక్కసారి ఉన్నట్టుగా పత్తా పలడ్గా టైప్లో మొత్తానికి అతన్ని కాదనిపించి సల్మాన్ అనే అతన్ని మళ్ళీ రాజం చేద్దాము అని ఆల్రెడీ పావులు కదుపుతున్నారు. సరే, మరి నయీఫ్ని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇతను చేస్తున్నారనే విషయం మీద ఒకసారి మనం ఆలోచిస్తే, ఆ రోజు మొత్తం నేను డీటెయిల్డ్గా మీకు అన్నీ చెప్పాను. ఇప్పుడు దానికి అమెరికా సపోర్ట్ కూడా ఉన్నదని కూడా చెప్పాను. అయితే అసలు దాని తర్వాత ఇంకొక ఆర్టికల్ చదివాను నేను. దాంట్లో ఏంటంటే అసలు సౌదీలో రాచరికం ఎలా ఉంది ఏంటి అనే విషయం మీద ఇంకా క్లియర్ పిక్చర్ ఇచ్చారు. సో ఓకే, ఇట్లా ఉన్నది కాబట్టి మేబీ ఇట్లా ఇన్ని రకాలుగా ఇక్కడ పావులు అవి కదిపి ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించకుండా ఒక, అంటే ఇప్పుడు సే సపోజ్ ఇంతమంది సిబ్లింగ్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ వాళ్ళు అలా ఒక రాచరికం అనేది ఎప్పుడైనా అది అంటే వంశపారంపర్యంగా వాళ్ళ తర్వాత వాళ్ళ వాళ్ళు వస్తూనే ఉంటారు. ఎప్పుడో ఇంకా మరీ ఇన్వేషన్స్ అయ్యి వాళ్ళు ఎవరిని ఇంకా కంప్లీట్లీ అసలు రూల్డ్ అవుట్ చేసేసి శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు చూసారా, ఆ టైప్లో వాళ్ళు ఎవ్వరూ లేకపోతే అప్పుడు వీళ్ళు ఇన్వైట్ చేసిన తర్వాత వీళ్ళ వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఏముంది మొత్తానికి అదొక రాచరికం. సో నయీఫ్ యాక్చువల్గా సౌదీ అరేబియాలో ఒక వ్యవస్థాపకుడి పౌత్రుడు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఒక రాజుగారు ఉన్నాడో వాళ్ళ తమ్ముడి కొడుకు, అమెరికాలో చదువుకున్నాడు, చాలా మంచి అంటే అక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక సౌదీ అరేబియాలో ఉన్న రాజ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడాను హైలీ ఎడ్యుకేటెడ్, వెల్ క్వాలిఫైడ్. ఎవ్వరూ కూడాను మన పొలిటీషియన్స్ లాగా ఇంటర్ పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయ్యి టెన్త్ కూడా పాస్ అవ్వకుండా ఎమ్మెల్యేకి ఎంపీ సీట్లకి అర్జెంటుగా ఎగబడిపోయే టైప్ కాదు. అందరూ చక్కగా చదువుకున్న వాళ్ళు. సో ఆ రోజు నేను మీకు హౌస్ అరెస్ట్ గురించి చాలా విషయాలు చెప్పాను కదా. అయితే అప్పుడు ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే ఇది ఒక్కటే కాదు, వీళ్ళకి ఏవైనా సరే ఇప్పుడు వీళ్ళకి ఒక హౌస్ అరెస్ట్ చేసి మరీ ఎలా అయితే వీళ్ళు ఇంకొక అతన్ని రాజ్యం చేద్దామని అనుకున్నారో దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉన్నది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ వ్యాలిడ్ రీజన్ ఉందా లేదా, అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను. సౌదీ అరేబియా ప్రస్తుత రాజు ఏదైతే సల్మాన్ అబ్దుల్ అజీజ్, వాళ్ళ అబ్బాయి 31 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్, మొన్న ఇతను కోసం అని చెప్పి నయీఫ్ని హౌస్ అరెస్ట్ చేశారు. రైట్, ఇప్పుడు ర్యాపిడ్గా ఓవర్ నైట్ స్టార్గా అందరి నోళ్లలో నానుతున్నటువంటి పేరు ఈ సల్మాన్. చెప్పాలంటే డ్రాస్టిక్గా ర్యాపిడ్గా ఎదుగుతున్నటువంటి ఒక యంగ్ స్టార్. ఆ రాజుకి చాలామంది అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో ఆ రాచరికంలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ అందరినీ కూడాను ప్రిన్స్ అనే అంటారు, యువరాజు అనే అంటారు. అయితే వాళ్ళల్లో ఒక్కళ్ళని మాత్రమే క్రౌన్ ప్రిన్స్ అంటారు, అంటే యువరాజు. అందరూ యువరాజులే, బట్ ఏంటంటే కిరీటధారి యువరాజు అంటారు అన్నమాట, క్రౌన్ ప్రిన్స్. సో మొన్నటిదాకా ఏంటంటే సల్మాన్ కజిన్ని ఫస్ట్ అనుకున్నారు, యట్ టు బి అంటే ప్రాస్పెక్టివ్ కింగ్ కింద అనుకున్నారు, ప్రిన్స్ కింద. బట్ అతన్ని హౌస్ అరెస్ట్ చేసేసి ఇప్పుడు ఆ పదవుల నుంచి తప్పించి ఇతన్ని క్రౌన్ ప్రిన్స్ చేద్దామని అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజుకి ఆల్రెడీ ఇప్పుడు 81 ఏళ్ళు. మరి తనకి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు ఇతను రాజు అయిపోవచ్చు. మరి ఇతను ఎవరు, ఇతను ఆలోచన విధానం ఎట్లాంటిది, ఎందుకంటే మనం లాస్ట్ టైము హౌస్ అరెస్ట్ అయినటువంటి నయీఫ్ విధానం ఎట్లాంటిది అనేది మంచి కూలంకుషంగా చర్చించుకున్నాం. కావాలంటే నేను దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ మీకు రీక్యాప్ చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు రైజింగ్ స్టార్గా ఉన్నది సల్మాన్, కాబట్టి ముందు తన గురించి చెప్పుకుందాం. ఆ తర్వాత ఆ రీక్యాప్ కూడా నేను చిన్న డీటెయిల్లో మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎలాంటి ఆలోచన విధానం ఉన్నది సల్మాన్కి అనేది మనం తెలుసుకుంటే కనుక మేబీ ముందు అసలు తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం మనం అంచనా వేయడానికి వీలుగా ఉంటుంది. బట్ దానికన్నా ముందు అసలు సౌదీ రాజుల హయాం ఎలా ఉండింది, అసలు వాళ్ళ దాన్ని ఏమంటారు వారసత్వపు రాజకీయాలు అంటారు కదా, అవి ఎలా నడుస్తున్నాయి అనేది మనకి అర్థం కావాలంటే ఒక చిన్న మనము దాంట్లో ఒక ఇంట్రోస్పెక్షన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. తన 56వ ఏట 1932లో సౌదీ రాజ్యాన్ని స్థాపించాడు అబ్దుల్ అజీజ్ సౌద్. 1953 వరకు తను పాలించాడు, అంటే ఆల్మోస్ట్ 21 ఏళ్ళు. ఆయనకి 10 మంది కొడుకులు. సౌద్ చనిపోగానే అతని పెద్ద కొడుకు సౌద్, అతని పేరు కూడా ఇదే, తండ్రి కొడుకులు ఇద్దరికి ఒకటే పేరు, అతను త్రోన్ని అధిష్ఠించి 11 ఏళ్ల పాటు పాలించాడు. అయితే 11 ఏళ్ల తర్వాత ఫ్యామిలీయే ఒక కుట్ర పన్ని అతన్ని పదవిలో నుంచి, రాజుగా ఉన్న పదవిలో నుంచి దింపేసింది. ఇక ఆ తర్వాత రెండో కొడుకు ఫైసల్, అతను 1964లో అధికారంలోకి వచ్చాడు. వచ్చి అతను ఇంకో 11 ఏళ్ళు పాలించాడు. అతని రెయిన్లో ఇప్పటి సౌదీ అరేబియా ఏదైతే ఉందో, ఇంత మంచి అసలు ఒక రాయల్ లుక్ ఏదైతే ఉందో, దీనికి నాంది ప్రస్తావన జరిగింది ఆ టైంలో. సో ఇతని హయాంలోనే కంప్లీట్లీ సౌదీ చక్కగా ఒక చూడముచ్చటగా, అండ్ మిగతా ఈ సైట్ సీయింగ్కి కానీ ఇంకొకటి కానీ ఒక మంచి అట్రాక్టివ్ ప్లేస్గా, టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. అండ్ బిజినెస్ హబ్గా కూడా బాగా, అంటే కొంచెం త్వరితగతినే అది డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. సరే, ఆ 11 ఏళ్ళు అతను అయిపోయిన తర్వాత అతన్ని హత్య చేశారు. మరి తను 64 కదా, 75 వరకు తను పాలించాడు, 1964 నుంచి 75, 11 ఇయర్స్. ఆ తర్వాత అతన్ని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత 75 నుంచి 7 ఏళ్ల పాటు మూడో కొడుకు ఖాలెద్ పరిపాలించాడు. ఈ ఖాలెద్ ఏంటంటే కంప్లీట్లీ రిలీజియస్, మత ఛాందస్సులు చాలా ఎక్కువ. సో 1982లో అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత 4వ కొడుకు బహద్, అతను రాజ్యానికి వచ్చి 23 ఏళ్ల పాటు పరిపాలించాడు. ఈ ఫహద్ ఎవరైతే ఉన్నారో అతని టైంలో, అంటే అతని రెయిన్లో అమెరికాతోటి మంచి ఇంటర్ రిలేషన్స్ బాగా, అసలు ఎలా అంటే ఇద్దరు జాన్ జిగ్రీ టైప్లో అనమాట, మంచి రిలేషన్ బాగా డెవలప్ అయింది. ఆ తర్వాత 2005లో ఫహద్ కూడా చనిపోయిన తర్వాత 5వ కొడుకు అబ్దుల్లా అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల పాటు అతను పరిపాలించాడు. అతను మంచి సంస్కరణలు అవి చాలా బాగా చేశాడు. కొంచెం ఎలా అంటే కొన్ని డ్రాస్టిక్ మార్పులు తీసుకొచ్చాడు. జీడిపి అది కూడా బాగా వృద్ధి చెందింది, అసలు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయింది, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడింది. ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రావు గోపాల్ రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండుడు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. గీయేనా మనిషి నంక జరంత కళాపోసను ఉండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల్లో రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలు ఉన్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అందరికి నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్, యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 minute మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి అలా రెయిన్ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఎవరెవరి పరిపాలన అంతా చెప్పాను కదా. సో మొత్తానికి 2005లో 5వ కొడుకు అబ్దుల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ 10 ఏళ్ళు తను పాలించాడు. అప్పుడు మటుకు కొంచెం ఫైనాన్షియల్లీ బాగా స్ట్రాంగ్ అయింది సౌదీ అరేబియా, మంచి కొత్త కొత్త సంస్కరణలు అన్నీ చేపట్టాడు, చాలా బాగుండిందని చెప్పాను కదా. 2015 జనవరిలో అతను పోయాడు. ఆ పోయే టైంకి 6వ కొడుకు 7వ కొడుకు ఇద్దరు కూడా చచ్చిపోయి ఉండడంతో ఇంకా మిగిలింది 5th తర్వాత 8th కొడుకు కదా. మరి ఆ 8th కొడుకు సల్మాన్ అబ్దుల్ అజీజ్ తన 79వ ఏట రాజ్యానికి వచ్చాడు, రాజయ్యాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు తనే రాజు, అంటే 2 ఏళ్ళు. ఇప్పుడు 76 ఏళ్ల 9వ కొడుకు అహ్మద్, 72 ఏళ్ల 10వ కొడుకు ముక్రిన్, వీళ్ళిద్దరు కూడా ఇంకా బ్రతికే ఉన్నారు. అయితే అబ్దుల్లా బతికుండగా 2014లోనే తన నెక్స్ట్ కింగ్ సల్మాన్ అబ్దుల్ అజీజ్ అధికారంలోకి రావాలి అని, అప్పుడు ముక్రిన్ ఎవరైతే మన క్రౌన్ కింగ్ ఉంటాడు కదా, అతను యువరాజు అవ్వాలని అప్పటికే చెప్పేసి ఉంచేశాడు. బట్ ఏంటంటే సల్మాన్ అబ్దుల్ అజీజ్ రాజు అవ్వంగానే ముక్రిన్ని ఒక 3 నెలల పాటు క్రౌన్ ప్రిన్స్గా ఉంచి తర్వాత అతన్ని తీసేసి అతని ప్లేస్లో వాళ్ళ అన్న అయిన సౌద్ 7th కొడుకు సయీఫ్ కొడుకైన మొహమ్మద్ సయీఫ్ని క్రౌన్ ప్రిన్స్గా చేశారు. 2014 నుంచి మంత్రిగా ఉన్న తన సొంత కొడుకు మొహమ్మద్ సల్మాన్ని అతని దగ్గర డిప్యూటీగా వేశారు. ఎవరి దగ్గర? మొహమ్మద్ సైఫ్. సరే, రెండేళ్ళు తిరిగేసరికి సైఫ్ని తీసేసి ఆ డిప్యూటీ ప్లేస్లో ఉన్న తన కొడుకుని అతని స్థానంలో, అంటే సల్మాన్ని తన స్థానంలోకి తెచ్చేశాడు. అప్పటి నుంచి సల్మానే డిఫెన్స్ మినిస్టర్గా కూడా ఉన్నాడు. ఒక 27 నెలల పాటు ఈ ప్రిన్స్ క్రౌన్గా ఉన్న సయీఫ్ జూన్ 21న తన సొంత ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోయి బందీగా ఉన్నాడు. అయితే అసలు సల్మాన్కి ఎందుకు ఇంత ప్రామినెన్స్ ఇచ్చారు? అంటే రాజుగారికి వేరే కొడుకులు లేరా? వాళ్ళేం టాలెంటెడ్ కాదా? అంటే అస్సలు కాదు, ఈ రీజన్స్ ఏవి కాదు. ఎందుకంటే ఆయన సెకండ్ కొడుకు సుల్తాన్, అతను ఆస్ట్రోనాట్. కెన్ యూ జస్ట్ బిలీవ్? ఆస్ట్రోనాట్. 30 ఏళ్ల క్రితమే స్పేస్ షటిల్ డిస్కవరీలో ఒక అమెరికన్ లేడీతోటి తను ఈ ఆస్ట్రోనాట్ స్పేస్ క్యాబిన్ ఉంటుంది కదా, అందులో ప్రయాణం చేశాడు. ఇక తన 5వ కొడుకు ఫైజల్, అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్. మొహమ్మద్ అనే ఇంకో కొడుకు డిఫెన్స్ మినిస్టర్. బట్ ఎక్కడొచ్చింది మరి తేడా? అందరూ చదువుకున్న వాళ్ళే కదా, మరి సల్మాన్కే ఎందుకు ఎక్సెప్షన్? అంటే సల్మాన్ మెయిన్ ఎక్కడ తనకి అడ్వాంటేజ్ అంటే, తను అక్కడ లోకల్లో చదువుకున్నాడు. వాళ్ళ తాతగారి పేరు మీద పెట్టిన యూనివర్సిటీలో లా చదివాడు. అందులో మంచి హై క్వాలిఫైడ్ లా. అందుకే అతనికి మెయిన్ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, అతని తల్లి ఫహీద రాజుకి 3వ ముద్దుల భార్య. సో రాజు అదే ఇంట్లో ఉండడం వల్ల, సల్మాన్ రాజు దగ్గరే ఎక్కువగా పెరగడం వల్ల ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ ఏదైతే ఉంటుందో తండ్రి కొడుకుల మధ్య, అది కొంచెం బాగా పెరిగింది. మంచి ప్రేమను చూరగొన్నాడు. మిగతా కొడుకులకి పెద్దంత ఆ భాగ్యం లేదు. సల్మాన్ ఏం తలుచుకుంటే అది చేయగలిగాడు ఈ అటాచ్మెంట్ వల్లే. ఎందుకంటే 2 ఏళ్ల క్రితము మామూలుగా మనకి ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు, ఇంకోటి ఏదన్నా కావాలనుకోండి, చాలా ప్లాన్ చేయాలి, దాని రేట్ ఎంతో కనుక్కోవాలి, దానికి అసలు ముందు మనం ఎఫోర్డబుల్ చేయగలమా, మనం ఎఫోర్డబుల్ పొజిషన్లో ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాం, ఏదైనా ఒక మంచి బిల్డింగు, అపార్ట్మెంట్ ఏదైనా కనబడుతుంది, బా ఏం లగ్జూరియస్గా ఉంది, ఏం స్పేషియస్గా ఉంది, ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఒక్క ఫ్లాట్ ఉంటే భలే ఉంటుంది అని మనం అనుకున్నాం అనుకోండి, సపోజ్ ఆ వెంటనే మనకి మెదడు మీద ఒక్క చిన్న జల్లకాయ పడుతుంది, మన కాన్షియసే వేస్తుంది. దాని రేట్ ఎంతో తెలుసా? 2 కోట్లు. నువ్వు ఎంత బ్యాంక్ లోన్ తీసుకోవాలి, నీ దగ్గర ఎంత మార్జిన్ అమౌంట్ ఉంది, నువ్వు ఎప్పటికది తీర్చగలవు, కాబట్టి ప్రశాంతంగా నీకున్నదంతా సంతృప్తి పడు అని చెప్పేస్తుంది. బట్ రాజవంశీకులకి అలాంటివి ఏమి ఉండవు కదా. అందుకే 2 ఏళ్ల క్రితము అతను సౌత్ ఫ్రాన్స్లో ఒక సీ రిసార్ట్కి వెళ్ళాడు, బీచ్ రిసార్ట్. వెళ్తే అక్కడ సిరీస్ అని ఒక లగ్జరీ యాట్ని చూశాడు. చూసి అతను బాగా ముచ్చటపడ్డాడు. దాన్ని ఒక ఇటాలియన్ కంపెనీ తయారు చేస్తే యూరి షెఫ్లర్ అనే ఒక రష్యన్ లిక్కర్ బ్యారన్ 2011లో $330 మిలియన్ పెట్టి కొన్నాడు. $330 మిలియన్, ఓకే. అయితే అది ఎప్పుడు? 2011లో. ఈ అబ్బాయి ఎప్పుడు చూశాడు దాన్ని? 2 ఏళ్ల క్రితం, అంటే 2013. అయితే ఇది నాకు బాగా నచ్చింది, దీని రేట్ ఎంతో చెప్పు, ఇప్పటికిప్పుడే నేను ఫైనల్ చేస్తాను అని చెప్పాడు సల్మాన్. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం ధర అంటే, సే సపోజ్ ఒక 330 కత్తాను కొంటే 70% హైక్ చేసి చెప్పాడు. అంటే $550 మిలియన్ రేట్ చెప్పాడు షెఫ్లర్. వెంటనే ఓకే అనేసి అదే రోజు డీల్ ఫైనల్ చేసుకున్నాడు. అది సల్మాన్ తడాక. సరే, ఇట్లా అంటే ఏదైనా సరే తలుచుకుంటే వెంటనే ఇంకా వాళ్ళ నాన్న మళ్ళీ క్వశ్చన్ వేసి, ఇంత కాస్ట్లీది ఎందుకు కొన్నావు, ఇది ఏంటి, ఇది నీకు ఏం పనికి వస్తుంది, అసలు ఇది అవసరమా, నువ్వు ఎప్పుడో ఒకసారి వెళ్ళే విహారానికి $550 మిలియన్ పెట్టడం అవసరమా అని అడగలేదు. అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎందుకు? మిగతా అన్నదమ్ములు పిల్లలందరూ కూడాను అక్కడెక్కడో చదువుకుంటున్నారు, వేరే తను మాత్రం ఇక్కడే సొంత తాతయ్య పేరు మీద పెట్టిన యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు కాబట్టి బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉండి అరే కొంచెం ఆ బాండింగ్ బాగా తెలిసి వచ్చింది. సరే 9 ఏళ్ల క్రితం తనకి పెళ్ళైంది 3 పిల్లలు. సో అతన్ని ఎలాగైనా ప్రమోట్ చేసి కింగ్గా తనను నిలబెట్టాలనేది తండ్రి పట్టుదల. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి అసలు లగ్జూరియస్ రిచ్నెస్ మంచి ఫిల్దీ రిచ్ అయినటువంటి ప్రపంచంలోనే అతి పెద్దదైన నేషనల్ పెట్రోలియం సంస్థ ఆరామ్కో ఏదైతే దాని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడాను తనకే అప్పగించాడు. సో బరాక్ ఒబామాని కలవడానికి అమెరికాకి వెళ్ళినప్పుడు ఇతన్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. చైనాలో మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగిన G20 శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు వాళ్ళ దేశం తరఫున సల్మాన్నే పంపించాడు రిప్రజెంటేటివ్గా. అప్పుడు ద న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇతను వరుస చూస్తే తన కజిన్ సైఫ్ని పక్కన పెట్టి మరీ ఈ సల్మాన్ని కింగ్ని చేసేటట్టుగా ఉన్నది, ఆ తర్వాత రాజు కూడా అయిపోదాం అనుకుంటున్నాడని అనిపిస్తోంది అని రాసింది. మొన్న ఈ మార్చిలో సల్మాన్ సౌదీ తరఫున అమెరికాకి వెళ్ళి ట్రంప్ని కలిసి చక్కగా మాట్లాడి రెండు దేశాల మధ్య ఎట్లాంటి సౌభ్రాతృత్వం ఉండాలి ఏంటి అనే విషయం మీద ఇంటర్ కంట్రీ రిలేషన్షిప్స్ అన్నిటిని మెయింటైన్ చేసి వచ్చాడు. తన ఫస్ట్ ఫారిన్ టూర్ సౌదీకే అని చెప్పి ట్రంప్ దగ్గర మాట కూడా తీసుకున్నాడు. అంటే ఎంతలా ఇంప్రెస్ చేసి ఉంటాడు రైట్. ట్రంప్ ఇతనికి స్టేట్ డైనింగ్ రూమ్లో లంచ్ ఇచ్చాడు. మరి ఇవన్నీ అంటే ఒక సాధారణంగా ఏదో మామూలుగా ఒక రిప్రజెంటేటివ్గా వెళ్తే అవ్వదు, ఇవన్నీ కూడాను ఒక స్టేచర్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ స్టేచరే తనని ఇంత మంచి పరిస్థితికి తీసుకొచ్చింది అప్పటి వరకు. మరి ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను కదా ఈ చిన్న విరామం తర్వాత.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు వెనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక కబీర్ దాస్ దోహా. బురాజో దేఖన్ మై చలా బురాన మిలియా కోయ్, జో దిల్ ఖోజా ఆపునా ముత్సే బురాన కోయ్. ఈ కబీర్ దాస్ దోహాకి భావం, ఈ ప్రపంచంలో అందరూ ఎదుటివారిలో లోపాలు ఎంచుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒక్కసారి తమ మనసులో వెతికి చూస్తే, అంటే పరిశోధిస్తే, తమలోని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ కబీర్ దాస్ దోహా మరొక్కసారి. బురాజో దేఖన్ మై చలా బురాన మిలియా కోయ్, జో దిల్ ఖోజా ఆపునా ముత్సే బురాన కోయ్. ధన్యవాదములు.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలార విచిత్రం కార్యక్రమానికి. సో చెప్పాను కదా, సల్మాన్ అసలు ఒక ఏడాదిగా విపరీతంగా పోర్ట్రే అవుతూ ఉన్నాడనమాట. ప్రతి ఇంటర్నేషనల్ ఏరినాలో ఖచ్చితంగా తనను పంపించడము, ఏదైనా సరే చైనాలో జరిగే G20 కానీ లేకపోతే అమెరికా కానీ చుట్టుపక్కల దేశాలకి అసలు ఒక సౌదీకి రిప్రజెంటేటివ్గా ఉంటూ వచ్చాడు. సరే అప్పుడే ద న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఇతను వాళ్ళకని చూస్తుంటే ఇతనే నెక్స్ట్ కింగ్ అనిపిస్తోంది అది అని రాసేశారు. ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇతనికి స్టేట్ డైనింగ్ రూమ్లో లంచ్ ఇచ్చాడు. వాళ్ళ కూతురు ఇవాంకా, అల్లుడు జారెత్ కుప్నర్ వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో కూడా డిన్నర్ ఇచ్చారు. మేలో ట్రంపే సౌదీకి వచ్చినప్పుడు కూతురు అల్లుడికి సల్మాన్ తన ప్యాలెస్లో డిన్నర్ ఇచ్చాడు. సో తర్వాత మన నయీఫ్ ఏమో ఒబామాకి ఫేవరెట్. ఇప్పుడు సరే మరి రాజ్యాలు మారినాయి కదా, అక్కడ ఒబామా పోయి ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడాను ఏంటంటే తన ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో అట్లాగే కాలం మారి సల్మాన్ ఫేవరెట్ అయ్యాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ సౌదీకి అనుకూలంగా మా అబ్బాయి మార్చాడు అని రాజు అసలు ఓ తెగ మురిసిపోయాడు. ఇదివరకు అట్లా ఉండేది కాదు, ఇప్పుడు మాత్రం మనకి ఫర్గా ఉన్నాడు అని చెప్పి. సో నయీఫ్ ప్లేస్లో సల్మాన్ ఖచ్చితంగా ప్రిన్స్ క్రౌన్ అయినప్పుడు కంగ్రాచులేట్ చేసిన వాళ్ళలో ట్రంప్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. అయితే సౌదీ జనాభా ఏదైతే ఉందో అందులో 70% యూతే, 70%. సో వాళ్ళకి నచ్చేలాగా సల్మాన్ విజన్ 2030 అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు. అదేంటంటే సౌదీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ మొత్తం కూడాను పెట్రోల్ మీదే ఆధారపడి ఉంది. ఒక పాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఆ పెట్రోల్ ధరలు సగానికి సగం పడిపోయినాయి. ఇదేంటివే నెల మనకేమో ఓ తెగ పెరుగుతున్నాయి రేట్లు అవి పడిపోయినాయి అని అంటున్నావు అని అంటారా? యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఏరియాలో బ్యారల్ రేటు తగ్గుతున్నాయి, అందుకని పెట్రోల్ మీద ఆధారపడకుండా సౌదీని మిగతా అంటే ఒక బిజినెస్ హబ్గా, టెక్నాలజీ హబ్గా బాగా అసలు డెవలప్ చేసి ఎవరైనా సరే నాట్ జస్ట్ ఫ్యూయల్, ఒక రా ఫ్యూయల్ కోసము పెట్రోల్ కోసము క్రూడ్ ఆయిల్ కోసం కాకుండా ఈవెన్ బిజినెస్కి టెక్నాలజీ హబ్కి కూడాను ఇటువైపే తిరిగి చూడాలి ప్రపంచం అంతా అనే విధంగా దాన్ని ఒక సెంటర్ చేయాలి ఈ రెండింటికి అని ఆలోచిస్తున్నాడు. బట్ దానికి మరి ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కోసం అని చెప్పి $2 trillion విలువైన అరామ్కో కంపెనీలో 5% వాటాని నెక్స్ట్ ఏడాది కల్లా అమ్మేసి సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో వాటిని క్రెడిట్ చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదనను తీసుకొచ్చాడు. ఈ ఫండ్ ఈ మధ్య ఊబర్లో $3.5 billion పెట్టుబడి పెట్టింది. ఊబర్ తెలుసు కదా, క్యాబ్. సల్మాను మే నెలలో రష్యా వెళ్ళి పుతిన్ని కలిసినప్పుడు అక్కడి ఆయిల్ లీడర్ ఎవరైతే ఉన్నదో అది రోస్నెఫ్ట్, దాని హెడ్ ఇగోర్ సెచిన్లు కూడా కలిసి మెల్లిగా టాక్స్ అవి, టాక్స్ ఆర్ ఆన్ చెప్పాలంటే. మన ఇద్దరం చేతులు కలిపితే ప్రపంచంలో ఉన్న ఆయిల్ వ్యాపారం కంప్లీట్లీ మనం ఒక కొత్త ఒరవడి సృష్టించవచ్చు క్రూడ్ ఆయిల్ విషయంలో అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇవన్నీ సౌదీ యూత్లో అతని పట్ల కొంచెం మంచి గౌరవభావాన్ని పెంపొందించినాయి. అరే వేరే దేశాలతో మాట్లాడటము, బిజినెస్ స్ట్రాటజీస్ అవి ఉపయోగించడము, మిగతా వాళ్ళని కలుపుకుపోవడము, వాళ్ళతో కలిసి కొత్త కొత్త బిజినెస్ ప్లాన్స్ చేయడము మన దేశాన్ని ఇంకా పురోగతిలోకి తీసుకెళ్తాడు ఇతను అని చెప్పి ఒక మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసింది సౌదీ యూత్లో. ఈ మధ్యకాలంలో అమెరికాకి వెళ్ళినప్పుడు అతను ఫేస్బుక్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి మార్క్ను కూడా కలవడం వాళ్ళని ఇంకా కొంచెం ఉత్సాహపరిచింది. వావ్, ఇది నిజంగా మనకి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పి. సల్మాన్ ఏంటంటే కొంచెం ఈ మోడర్న్ జమానా మనిషి. సో టెక్నాలజీని అన్నిటినీ కూడాను బాగా వాడుకొని దాంట్లో మనం ముందరికి వెళ్ళాలి ప్రతి దాంట్లోనూ అని చెప్పి ఆలోచించేటటువంటి ఒక వ్యక్తి. సో ఈ మామూలుగా ఎవరైనా రిలీజియస్గా ఏదైనా మాట్లాడి మత ఛందసవాదాలు ఏదైనా వినిపించినా కూడాను అట్లాంటి అంటే వీళ్ళు ఇలా బుర్ఖాలు వేసుకోవాలి ఇట్లా ఏవైనా సరే వాళ్ళకి సంబంధించిన మతపరమైన ఏమైనా విషయాలు ఉంటే వాటిని కొంచెం సడలించి అలా కాదు ఇలా కూడా ఉండొచ్చు, జీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇట్లా ఏదైనా సరే మతానికి సంబంధించిన ఛాందసమైన భావాలు ఏమైనా ఉంటే వాటిని కొంచెం ఆ కట్టుబాట్లని కొంచెం మరీ సివియర్గా లేకుండా వాటిని కొంచెం సడలించాడు. అమ్మాయిలు కార్ డ్రైవ్ చేసుకోవచ్చు అని వాదిస్తాడు. అండ్ రిలీజియస్ పరంగా ఏమన్నా విషయాలు ఉంటే వాటిని ఉల్లంఘించినందుకు ఇన్నాళ్ళు పోలీసులకి అక్కడికక్కడే అరెస్ట్ చేసే హక్కు ఉండేది, బట్ అది అతను తీసేశాడు. హజ్ సమయంలో ఓన్లీ టూరిస్టులు మాత్రమే ఎక్కువగా వస్తున్నారు. హజ్తో సంబంధం లేకుండా కూడా ఏడాది పొడవున టూరిస్టులు వచ్చేటట్టు మనం దేశాన్ని తయారు చేయాలి అని, అలాగే ఎంటర్టైన్మెంట్ అథారిటీ అని ఇలా రకరకాలు ప్రతిదీ, టెక్నాలజీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, మెడికల్ కానీ, అన్ని విధాలుగాను ఒక ప్రపంచం మొత్తం మన వైపు చూపు తిప్పుకునేటట్టుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంలో చాలా కొత్త కొత్త ప్రణాళికల్ని తీసుకొస్తూ ఉన్నాడు. అందుకనే వాటి ఆధ్వర్యంలో, అంటే ఈ ఎంటర్టైన్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సంగీత కచేరీలు, నాటకాలు, కామెడీ షోస్, అవార్డ్స్, మొన్న మధ్య సైమా అవార్డ్స్ కూడా అక్కడే జరిగినాయి చూడండి. సో సౌదీలో మూవీస్ మూవీస్కి మన డైరెక్షన్ అక్కడ చెయ్యాలని చెప్పి షూటింగ్ లొకేషన్స్ అవి ఇవ్వడం, ఇలా రకరకాలుగా అన్నమాట. మొత్తానికి ఏదైనా సరే అతని ఐడియా దుబాయ్ తర్వాత ఇవన్నీ అమలు చేసి ఒక ఆర్థిక ప్రగతిని సాధించాలి అని తను అనుకున్నాడు. అది సాధించింది కూడాను కొంతమేర, ఇంకా మిగతా కూడాను ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకం అతనుకుంది. బట్ బేసిక్గా ఏంటంటే ఇది అంత ఈజీగా జరిగేటటువంటి పని అయితే కాదు. ఎందుకంటే సల్మాన్ బేసిక్గా వార్ మ్యానియక్, యుద్ధోన్మాది. ఈ ఇరాన్, యమెన్, ఖతార్ల మీద చేస్తున్న వార్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగి తీరాలి, ఇంకా దాన్ని ప్రొలాంగ్ చెయ్యాలి అనేటటువంటి మనిషి. ఎవరైనా సరే యుద్ధాన్ని ఆపాలనుకోవాలి, బట్ తను ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేయాలనుకుంటున్నాడు. అండ్ దానికి డబ్బులు కావాలి, అది దొరకట్లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు సౌదీ గవర్నమెంట్ ఏదైతే ఉందో తన ప్రజలకి కొంచెం అలా ఇలా కొంచెం అప్పుడో ఇప్పుడో ఏదైనా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ లాంటివి ఇస్తూ, కొంచెం ఫీలర్స్ వదులుతూ, ఏదో ఒక తాయిలాలు అంటారు చూసారా, ఆ టైప్లో తాయిలాలు ఇస్తూ ఊరిస్తోంది, ఊరడిస్తోంది రాదర్. ఉయ్యాల నుంచి వల్లకాడదాకా అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరిస్తూ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. బట్ ఈ మధ్య కాలంలో ఆర్థిక విధానాల వైఫల్యమే అనుకోండి, లేకపోతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే అనుకోండి, బ్యారల్ ధర, మొత్తానికి గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గింది. మరి గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ కొంచెం సేవింగ్స్ పథకాలు అవి ఇవి మరి ఉండాలి, ప్లస్ జనాల నుంచి ఏదన్నా కొంచెం మనకి వచ్చేటటువంటి రెవెన్యూ ఉండాలి. ఎందుకంటే రెవెన్యూ తగ్గినప్పుడు గవర్నమెంట్ మీద, గవర్నమెంట్కి భారం పడకుండా ఉండాలంటే ప్రజల మీద కొంచెం భారం వెయ్యాలి, అంతే కదా. గవర్నమెంట్కి ఆదాయము రాక, ప్రజలు కట్టక, అక్కడ బొక్కసంలోనేమో డబ్బులు తగ్గిపోతూ ఉంటే అసలు ఎలా కుదురుతుంది? సో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడము, మిగతా ఆర్థిక విధానాల వైఫల్యం కానీ ఏదైనా సరే మొత్తానికి కొంచెం ప్రజల మీద భారం పడాల్సి వచ్చింది. గత డిసెంబర్లో కరెంటు, వాటర్ ఛార్జెస్ మీద సబ్సిడీ తగ్గించారు, ప్లస్ వాటి ధరలు కూడా ఒక 30% పెరిగినాయి బిల్స్. అలాగే 2018 జనవరి నుంచి వ్యాట్ కూడా పెట్టబోతున్నారు, కాబట్టి అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. మనకి జిఎస్టీ ఎలాగో, ఇంతకుముందు మనకి వ్యాట్ ఉండేది, వాళ్ళు ఇప్పుడు వ్యాట్కి వచ్చారు, మనం జిఎస్టీకి ఎదిగాం, అంతే. అండ్ ఐఎంఎఫ్ ఉంది కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ సౌదీ పన్నులు ఇంకా పెంచాలని ఒత్తిడి చేస్తుంది. అండ్ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకి శాలరీస్ విషయంలో కొంచెం కోత కూడా విధించారు, అప్రెజల్స్ పరంగా అలాగా. దాంతో కొన్ని కంపెనీలు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. సో అప్పుడు భయపడి మళ్ళీ కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి వచ్చింది. అలా శాలరీస్ పెంచుకుంటూ పోతే ఆబ్వియస్లీ కంపెనీలు మూతపడాల్సిందే కదా. బట్ ఇన్నాళ్ళు లేని సడన్గా ట్యాక్స్ అనగానే ప్రజలకు కూడాను ఇన్నాళ్ళు కట్టకుండా అదొక మంచి, అరే ఇన్నాళ్ళు ఇంత స్వీట్ గవర్నమెంట్, ప్రతి కంట్రీలో ట్యాక్స్ ఉంది మాకు లేదని గర్వంగా చెప్పుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కట్టాల్సి వచ్చేసరికి కొంచెం కంపెనీస్ కూడాను దివాలా తీయడం మొదలుపెట్టినాయి. అలాగే ఎంప్లాయీస్ కూడాను తిట్టుకుంటూ ఉండడం వల్ల మళ్ళీ కొన్ని సౌకర్యాలు కల్పించినా కూడా కొంచెం శాలరీస్ మటుకు తగ్గించారు. అక్కడున్న లోకల్ ఎయిడ్స్కి ఉద్యోగాలు ఇవ్వడం కోసం అని చెప్పి విదేశీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడ్డాడు ఫస్ట్ సల్మాన్. వాళ్ళ మీద ఎక్స్పోర్ట్ లెవీ అని చెప్పి, అంటే కుటుంబ పన్ను, దాన్ని స్టార్ట్ చేశాడు. జూలై 2017 నుంచి ప్రతి నాన్ లోకల్ ఎయిడ్ తన మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం అని చెప్పి నెలకి తలా ఒక 100 సౌదీ రియాద్స్. రియాద్ అంటే సుమారు సే సపోజ్ ఒక 17 రూపీస్ అనుకోండి. సో 100 × 17, అది ఏంటి కుటుంబంలో ఒక్కొక్కళ్ళకి ఓకే నెలకి తల 1700 కట్టాలి. ఇక ఇకామా అంటే నివాస అనుమతి పత్రం, దానికి రెసిడెన్షియల్ ప్రూఫ్ అన్నమాట. దాన్ని అప్లై చేసుకోవడానికి చేసుకున్నప్పుడు ఏడాది ఫీజు అంతా ఫస్టే కట్టేయాలి. అంటే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న నాన్ లోకలైట్ ఉద్యోగి ఎవరైతే ఉంటాడో అంటే విదేశీ ఉద్యోగి, వాళ్ళని తనతో ఉంచుకోవాలి అని అంటే తనకి పర్ హెడ్ 1200 చొప్పున, ఆ ముగ్గురికి 3600 రియాస్, అంటే ఆల్మోస్ట్ 62,000 కట్టాలి. సో ఇందాకడ 1700 పర్ హెడ్ అంటే నలుగురికి వేసుకోండి. అలాగే ఈ అక్కడ ఉంటున్నందుకు నాన్ రెసిడెంట్ పర్సన్ కాబట్టి అతను అక్కడ విత్ ఫ్యామిలీ ఉంటున్నందుకు గాను తల ఒక్క ఇంటికి 1200 చొప్పున 3600 ముగ్గురికి కట్టాలి. ఇది రియాడ్స్ అంటే మన కరెన్సీలో సే సపోజ్ ఒక 62,000. 2018 జూలై నాటికి ఫీజు 200 రియాస్ అవుతుంది, అంటే 7,200 రియాస్. 2019 జూలై నాటికి 300 రియాస్ చొప్పున 10,800 అవుతుంది. అండ్ 2020 జూలై నాటికి 400 రియాస్ చొప్పున 14,400 రియాస్ అవుతుంది. సో వాళ్ళ యజమానులు ఈ ఫీజు కట్టడంలో సహాయపడతారు అని ఈ ఫారిన్ ఉద్యోగులు, అక్కడ సెటిల్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోవడం లేదు. ఎందుకంటే బయట నుంచి వచ్చిన విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నందుకు వాళ్ళ మీద ఇప్పటికే ఇంకొక ట్యాక్స్ ఉంది ఆల్రెడీ ఆ కంపెనీకి. అది కాకుండా మళ్ళీ ఇది కూడా అనంటే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకోరు. ఏ అసలు ఏంటిది, హ్యాపీగా మా వాళ్ళని పెట్టుకుంటే నాకు ఈ ప్రాబ్లమే ఉండదు కదా అని చెప్పి అనుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది, వీళ్ళ ఉద్యోగం కూడా పోతుంది. సో ఏ కంపెనీలైనా సరే సౌదీ పని వాళ్ళకంటే ఫారిన్ పని వాళ్ళు ఎక్కువగా ఉంటే ప్రతి ఫారిన్ ఎంప్లాయీకి తలా ఒక 200 రియాస్ ప్రతీ నెల కట్టాలి గవర్నమెంట్కి. ఇది 2018 జనవరి నుంచి 400 రియాస్ అవుతుంది. 2019 నుంచి 600, 2020లో నుంచి 800, ఇలా అవుతూ ఉంటుంది. సో ఇంత భారం మోయాల్సిన కంపెనీస్ కుటుంబ పన్నులు మోయడం చాలా కష్టమైన విషయం. జీతాలు పెంచుతారో లేదో అది అనుమానమే. ఇప్పటికే శాలరీస్ చాలా ఆలస్యంగా ఇస్తున్నారు, ఇంక్రిమెంట్స్ ఆపేశారు. సౌదీ బిన్ లాడెన్ గ్రూప్ అనే ఒక మల్టీనేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీ 70,000 ఎంప్లాయీస్ విదేశీ పని వాళ్ళు, వాళ్ళని తీసేసింది. ఇక ఆయిల్ రిఫైనరీస్, బ్యాంక్స్, షిప్పింగ్ సంస్థలు ఇలాంటివన్నీ కూడాను ఇంకా ఇదే దోవలో ఎడబోతున్నాయి. సో జీతాలు సరిగ్గా ఇవ్వనందుకు ఓగర్ అనే ఒక గవర్నమెంట్ కంపెనీకి గవర్నమెంట్ విధించిన జరిమానా భరించాల్సి వచ్చింది. సో సౌదీ జనాభా 2.7 crores అయితే అందులో 1/3 మెంబర్స్ ఫారిన్ నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే, అక్కడ స్థానికులు కాదు. వాళ్ళలో 40 lakh మెంబర్స్ ఇండియన్సే ఉన్నారు, ఎన్ఆర్ఐస్, ఇండియన్ ప్రవాసులు, ప్రవాస ఆంధ్ర ఆర్ ప్రవాస ఇండియన్. వాళ్ళందరూ ఈ మార్పులు చూసి ఒక్కసారిగా జడుచుకుంటున్నారు. ట్యాక్స్ భారం భరించలేకే కదా వాళ్ళు వాళ్ళ కుటుంబాలని అక్కడికి తీసుకొచ్చుకుని, అంటే ఇక్కడికి పంపించి వెస్ట్రన్ యూనియన్లో అక్కడక్కడ డబ్బులు పంపించి, ఇదంతా బదులు కాస్త అక్కడైతే ట్యాక్సులు కట్టక్కర్లేదు, కాస్త ఏదో కొంచెం సంపాదించుకుని వెనకేసుకుని రావచ్చు కదా అనే కదా వాళ్ళు అక్కడికి వెళ్ళింది. తీరా అక్కడి నుంచి ఇప్పుడు ఫ్యామిలీస్ని వెనక్కి పంపించేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లోనే 10,000 మంది ఇండియన్స్ జాబ్స్ పోగొట్టుకుని రోజుల పాటు పాపం మలమల మాడిపోయారు. సౌదీలో ఉన్న 5 lakh మెంబర్స్లో మలయాళీలు చాలామంది వెనక్కి వచ్చేస్తే కేరళ స్టేట్ ఫైనాన్స్ పరిస్థితి కూడా చాలా అతలకుతలమైపోయింది. సో డబ్బు సంపాదిస్తూ అక్కడే ఖర్చు పెడుతున్న ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే సౌదీలో కూడాను ఖచ్చితంగా వ్యాపార సంస్థల మీద, వాటికి మీద చాలా ప్రభావం పడుతుంది. ఇక మీదట కూడా ఇంకా ఖచ్చితంగా పడుతుంది అన్న భయం కూడా వాళ్ళకు ఉన్నది కొంచెం. సో ఈ సల్మాన్ ట్రంప్కి ఆత్మీయుడే కాదు, విదేశీ ఉద్యోగుల విధానం పట్ల కూడాను తను అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా నచ్చినాయి తనకి. ఎందుకంటే తను ఇంచుమించి ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నాడు కాబట్టి. సో మరి దేశాన్ని ఎటు తీసుకెళ్తారు అనేది మనం కూడా చూడాలి. ప్రస్తుతానికైతే అది పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సరాగాల సాయంత్రం సాటర్డే స్పెషల్ ప్రతి శనివారం సాయంత్రం 8:30 మీకోసం ఎందరో సెలబ్రిటీస్ వాళ్ళ వాళ్ళ మాటలు పాటలు అన్నీ మీ అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో స్టే ట్యూన్ టు సాటర్డే స్పెషల్ ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారి విచిత్రం కార్యక్రమం ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భలారి విచిత్రం కార్యక్రమానికి. సో మామూలుగా అయితే గనక ఇవాళ ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే దాని గురించి స్టార్టింగ్లో చెప్పేస్తూ ఉంటాను, ఎస్పెషల్ ఏదైనా మూవీ స్టార్స్ అలాంటివి ఏమైనా బర్త్డేస్ ఉంటే. బట్ యాజ్ నేను ఇప్పుడు ఒక సెక్షన్ స్టార్ట్ చేశాను కదా, లైక్ మస్ట్ వాచ్ మూవీ కానీ, మస్ట్ లిజన్ సాంగ్ కానీ, అలాంటి ఒక మస్ట్ వాచ్, మస్ట్ రీడ్ నావెల్ కానీ అలాంటివి. సో అందుకనే ఈ సెగ్మెంట్ని ఇప్పుడు లాస్ట్కి షిఫ్ట్ చేశాను కాబట్టి మహేష్ బాబు గురించి కూడా ఇప్పుడే చెప్దామని. అవునండి, ఇవాళ మహేష్ బాబు బర్త్డే. స్పైడర్ టీజర్ ఈ పాటికే రిలీజ్ అయిపోయింది. సో అది చూసి అసలు జనాలు మామూలుగా లేదు. స్పైడర్ విషయం పక్కన పెడితే, మస్ట్ వాచ్ అనే విషయానికి వస్తే మహేష్ బాబు విషయంలో చాలా మూవీస్ ఉన్నాయి తను అంటే చూడాలి అనుకున్నవి, ఖచ్చితంగా చూడాలి బాగుంటుంది అనుకున్న మూవీస్ ఏమన్నా ఉన్నాయా అని కనుక ఒక్కసారిలా ఆరా తీస్తే, నిజం సినిమా ఒకటి బాగుంది తనది, కలేజా మూవీ ఒకటి బాగుంది, సాయమే దైవం అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో మనిషికి దేవుడు అనేవాడు ఎక్కడో ఉండడు. ఎవరైనా సరే మామూలుగా ఒక కష్టంలో ఉన్నప్పుడు, సే సపోజ్ ఒక బండి పాడైంది, ఎక్కడికో వెళ్ళాలి అర్జెంటుగా, సో లిఫ్ట్ అడిగినప్పుడు ఆ టైంకి లిఫ్ట్ ఇచ్చినవాడు నిజంగా భగవంతుడు. అబ్బా దేవుడిలా వచ్చాడు, టైంకి లిఫ్ట్ ఇచ్చాడు, లేకపోతే నా ఇంటర్వ్యూ మొత్తం అసలు టైం అయిపోయేది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దేవుడు ఇలా రావడం కాదు, దేవుడుగా ఆ రూపంలో రావడం, అదంతా పక్కన పెడితే దేవుడే ఆ ఆలోచనని క్రియేట్ చేశాడు ఇప్పుడు ఆపుదాం వీడికి అవసరము అన్న విషయం మీద. సో మన కోసం మనం ఏదైనా చేస్తే 10 రూపాయలు కూడా మనం ఒకవేళ అడుక్కుంటూ ఉంటే కనుక 10 రూపాయలు కూడా మన కోసం అయితే ఇవ్వడు. అదే గనక పక్కన వాళ్ళ మేలు కోసం, అరే పాపం వాడు ఏదో ఆకలి తలమటిస్తున్నాడు వాడికి ఏదైనా చేద్దామని అనుకుంటే గనక ఆ సిన్సియారిటీ ఖచ్చితంగా భగవంతుడిని మనకి హెల్ప్ చేసేలా ప్రేరేపిస్తుంది అని చెప్పినటువంటి ఒక విషయం. సో అందుకే నాకు మస్ట్ వాచ్ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ వచ్చి ఖచ్చితంగా కలేజా. యాక్చువల్గా త్రివిక్రమ్ మూవీస్కి ఒక చిన్న ఏమంటారంటే చెడు అలవాటు అంటారో మరి దాని ఏమంటారో నాకు తెలియదు. యాక్చువల్గా చెడు అలవాటు తనది కాదు మనది. ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఏ మూవీస్ అయినా సరే థియేటర్లో అంత గొప్పగా ఆడవు. ఓకే ఓకే వెళ్తారు కానీ ఏంటోలే తీశాడు ఓకే అన్నట్టు మిక్స్డ్ రివ్యూ కానీ లేకపోతే నెగిటివ్ టాక్ కానీ వస్తుంది ఎప్పుడు అంతే. కానీ అదే సినిమాని టీవీలో వేస్తే వేసిన ప్రతిసారి టీఆర్పీలు మామూలుగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ అతడు, వన్ ఆఫ్ ఆల్ టైమ్ క్లాసిక్స్, ఎన్నిసార్లు వేసినా చూడబుద్ధి వస్తుంది. బట్ రిలీజ్ అప్పుడు థియేటర్లో చాలా అంటే ఓకే ఓకేగా ఆడింది తప్ప పెద్ద గొప్ప బ్లాక్ బస్టర్గా ఆడలేదు. ఎందుకంటే ఆ పంచులు అలా పడిపోతూ ఉంటాయి. పైగా ఏదో మామూలు మన జబర్దస్త్లో వేసే లేకి పంచులు కాదు కదా, మంచి ఇంటలెక్చువల్ పంచెస్. సో అందుకని అది కొంచెం అర్థం చేసుకుని దానికి సింక్ అవడం కూడా టైం పడుతుంది. సో మహేష్ బాబు విషయానికి వస్తే గనక అతడు, కలేజ, మురారి, నిజము ఇలా ఎన్నో మూవీస్ ఉన్నాయి. విత్ ఎవ్రీ మూవీ హీ ప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్ ప్రతి ఒక్కసారి. అసలు కలేజ అయితే అప్పటి వరకు మిత భాషగా ఏదో ఒక్కటి రెండు పార్థు అనగానే చెప్పండి తాతయ్య గారు, ఈ టైప్లోనే ఉండేది. మీరే మిమ్మల్ని అడిగాను మీరు ఏమైనా చేయగలరా అని, ఏం చేయలేను అన్నారు. ఇప్పుడు నేను చేస్తాను మీరు చూడండి ఇలా అనమాట. అంత ఒక్క డైలాగ్ అంతే. వేరే కలేజాకి వచ్చేసరికి అసలు ఆ టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ ఏంటో కానీ లోడ 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 మాట్లాడటమే మాట్లాడటం అసలు. పైగా త్రివిక్రమ్ పెన్నుకి ఎంతైతే రెస్ట్ లేదో మహేష్ బాబు పంచులకు కూడా అంతే రెస్ట్ లేదు. ఆ మూవీలో అసలు తను మాట్లాడుతూ ఉంటే అసలు ఇంత అసలు ఎలా చెప్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు తనకి చిరాకు రాలేదా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. అంత ఫాస్ట్ ఫాస్ట్ డైలాగ్స్, అసలు కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేయడం ఇలా అనమాట. సో అందుకని ఒక కొత్త బొరవడి అన్నాళ్ళు చాలా సైలెంట్గా ఉన్నటువంటి యాక్టర్ చేత విపరీతంగా మాట్లాడించిన సినిమా కలేజ. ఇక థీమ్ ఏమో అది. సో అందుకని నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అండ్ దానికన్నా ముందు వచ్చిన అతడు నిజంగా వాట్ అ మూవీ. అది ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ ఏదో ఒక సీను అరే ఇది అప్పుడు మిస్ అయ్యామే, అరే ఈ డీటెయిల్ అప్పుడు మనం మిస్ అయ్యామే, అప్పుడు మనం చూసినప్పుడు ఇది ఎక్కడో స్కిప్ అయిందే అనేటటువంటి సీన్ ఒక్కటన్నా ఉంటుంది. ఇప్పటికి నేను ఎన్నిసార్లు చూసానో నాకు అసలు లెక్క కూడా లేదు. అయినా సరే అలా ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్, ఇవాళ తన బర్త్డే కాబట్టి తనకి విషింగ్ హిమ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ లోడ్స్ ఆఫ్ సక్సెస్. అసలు ఎటువంటి కాన్స్పిరసీ లేకుండా, ఎటువంటి ఒక అంటే ఈ ఇల్లీగల్ ఇవన్నీ కానీ లేకపోతే అసలు ఎటువంటి రూమర్స్ లేనట్టు, కనీసం కాన్స్పిరసీస్ తర్వాత ఇవన్నీ పక్కన పెట్టండి రూమర్ కూడా రావు తన మీద. అంత నీట్ అండ్ క్లీన్ మనిషి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే నాకు అనిపించేది తను కొంచెం తన వాయిస్ మీద శ్రద్ధ పెట్టాలి. కొంచెం గంభీరంగా కనుక మాట్లాడితే భలే ఉంటుంది. అసలు ఆ హైటు, ఆ పర్సనాలిటీ, ఆ స్టైల్, ఆ గ్రేస్ అవన్నీ అసలు చూస్తే అసలు ఎవరు కూడాను 30s late 30s 40+లోకి వస్తున్నాడు ఇంకా అని అనిపించనే అనిపించదు. అంత బాగుంటాడు. కాకపోతే వన్ నేను ఒక టైంలో 6-pack కోసం ట్రై చేశాడు, అప్పటి నుంచి కొంచెం మొహం పాడైంది. బట్ స్టిల్ హీఈస్ ఆల్వేస్ సూపర్ స్టార్ అన్నట్టుగా అంత బాగుంటాడు. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ వచ్చి అతడు, కలేజ, పోకిరి, తర్వాత నిజం యాక్టింగ్ పరంగా. అండ్ శ్రీమంతుడు బాగానే, నాకు యాక్చువల్గా శ్రీమంతుడు అంత నచ్చలేదు బట్ యా బట్ ఓకే. ఎందుకంటే వాళ్ళ నాన్న అంత కష్టపడి అంత అగెన్స్ట్ ఆల్ ఆడ్స్ అలాంటి ఒక ఊరు నుంచి బయటకు వచ్చి ఎలాగోలా అమ్మయ్యా అనుకున్నప్పుడు వాళ్ళ నాన్నకి కొంచెమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఏదో అత్త సొమ్మలుడు దానం చేసినట్టు ఆయన సంపాదించడం ఏంటి, మనోడు తీసుకెళ్లి చెక్కులు రాసిచ్చేయడం ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. కనీసం తండ్రికి ఇష్టం లేదు అని తెలిసాకన్నా అరే ఇంత సామ్రాజ్యాన్ని అత్త కొడుకు మోసం చేస్తున్నాడని తెలిసి కూడా అతనికే ఇచ్చి మరీ తను మాత్రం అలా వెళ్ళిపోవడం నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు. యా బట్ ఓకే, కొన్ని స్టోరీలు అలాగే ఉంటాయి. బట్ డైలాగ్ డెలివరీ మీద కనుక కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలిగితే నో డౌట్ హీస్ సూపర్ స్టార్. అది ఇప్పటికి కూడా సూపర్ స్టార్ ఏదైనా డౌట్ లేదు. ఎందుకంటే మహేష్ ఆ పేర్లో వైబ్రేషన్స్ ఉన్నాయి, ఆ వాక్లో ఒక స్టైల్ ఉంది, ఆ టైప్లో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయనుకోండి. యా, సో ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా బాగానే ఉంటుంది. అదండి సంగతి. సో ఇది ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందు ఉంటాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి విచిత్రం కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి విచిత్రం కార్యక్రమం. ఆగస్టు 9, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.